சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயிமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மத் ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதாமே பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாருக்கு பிரணாம சஹஸ்ரம் சமர்ப்பிஸ்து யோகான் எதுக்கு இச்சாடே அண்டே அத்தல வித்தல சுத்தலான்னு தாட்டின பாதாளலோ உன்னட்லைதே ஆ பாதாளலோகம்லோ நாராயணுடைய யொக்க ஸ்மிருதினி நாராயணுடைய யொக்க தரிசனான்னு எந்தக்கனி நாராயணுடைய யொக்க திவ்ய பாதாலனி ஈ பலி சக்ககா ஹேமபாத்ர தீஸ்கொச்சி பங்காரு பள்ளரம்லோ பெட்டி பலிதைச்சேந்திர கரத்வயி கிருதஜல பிரக்ஷாளன வியாப்திக்கின் ஜலஜாதாட்சுடு சாச்சே யோகிஸ்சு மனசம் பிரார்த்தித ஸ்ரீதமுன் கலிதானம்ர ரமாலலாட்ட பதவி கஸ்தூரிகா சாதமுன் நளினாமோதமு ரத்னூபுரித நானாவேதமுன் பாதமுன் தான் தாக்காடு சுவாமி பாதம் தாக்கட்டமంటే நாலு வேதாலு தாக்கினட்டு அது இவேள மனக்கு எட்லா லெக்கோ வாமனாவதாரంలో கூட பலிச்சக்கரவர்த்தி பொందినటువంటి திவ்யானுபூதி కనుక ఈ మూడవసారి అప్పుడు నా పేరు నారాయణుడు ఆ తర్వాత మాధవుడు ఇప్పుడు ఇదిగో ఇట్లా వచ్చానే కృష్ణ అనబడేటువంటి నామంతో నేను పిలువబడతానన్నాడు. భగవంతుడికి పేరు ఎవరు పెట్టరు. స్వామి అన్నారు అన్నీ పెట్టు పేర్లే, పుట్టు పేరు లేని వాడు ఒక్కడే వాడి పేరు భగవంతుడు అన్నాడు. ఆ భగవంతుడు అనేటువంటి వాడికి మహామంత్రార్ణవ గ్రంథంలో ఒకే ఒక్క పేరు ఇవ్వబడింది, సహా అంతే. సర్వభ్యః సర్వ సర్వభ్యః సహ అంటే కూడి ఉన్నవాడు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వానికి ఒక పేరున్నది, దాని పేరు ఓం అంతే. శబ్దమయుడైనటువంటి పరమాత్మ నిశ్శబ్దంలో నుంచి శబ్దంలోకి రావాలి అంటే ఓంకారం చేయాలి. ఓంకారంలో నుంచి మళ్ళీ నిశ్శబ్ద భూమికలోకి మౌన భూమికలోకి వెళ్ళాలి అంటే సహ అనుకోవాలి. స్వాహ కాదు, సహ అంటే కూడి ఉన్నవాడు అని. ఎవరితో కూడి ఉన్నవాడు అంటే జీవుడితో కూడి ఉన్నవాడు. ఎవడు జీవుడు అంటే ఆ జీవుడు మనమే అనేటువంటి భావన. ఆ తర్వాత కపిలుడు వచ్చాడు. అన్నమాచార్యుల వారు అంటారు తానే తానే ఇందరి గురుడు. వెంకటేశ్వర స్వామిని చక్కగా కీర్తిస్తాడు. తొలినాళ్లలో కపిలుడై దత్తాత్రేయుడై అంటాడు. ఆ కపిలుడు దత్తాత్రేయుడి కంటే ముందవతారం. కపిలుడు ఏం చెప్పాడయ్యా అంటే అధ్యాత్మయోగం ఈ విచారణంతా చెబుతున్నట్లే చెప్తూ యోగాన్ని కూడా దాంతో సమన్వయం చేశాడు. ఏ యోగాన్ని సమన్వయం చేశాడు? లయయోగ, హఠయోగ, రాజయోగ, మనోన్మనీయోగ, ఉన్మనీయోగ, యోగముద్ర, అమనస్క నిద్ర అనేటువంటి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి ఈ అష్టాంగ యోగాలు, పాతంజలికి అష్టాంగ యోగాలు కావివి. శాస్త్రపరమైన వేదవిహితమైనటువంటి 8 శాస్త్రాలని కూడా తీసుకొచ్చి యోగాలని అధ్యాత్మలో సమన్వయం చేసి, ఎందుకంటే అధ్యాత్మ విచారణ కేవలం ప్రబోధంగా ఉపన్యాసంగా విచారణగా వాక్కుగా ఉన్నట్లయితే అది పూర్ణం కాదు. దానికి యోగం కూడా కూడి ఉండాలి. ఆ యోగం గనక కూడి ఉన్నట్లయితే అందులో ప్రధానంగా లయయోగంతో లీనమైన యోగంతో గనక కూడి ఉన్నట్లయితే పరమాత్మే వాక్కై ఇక్కడికి వస్తాడు. గనక భగవత్పాదులే యోగతారావళిలో మాట చెప్తారు, సదాశివోక్తాని సపాద లక్ష లయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. 125,000 యోగాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. ఇవి ఎవరు చెప్పారయ్యా అంటే రాముడు కృష్ణుడు చెప్పలేదు. సదాశివోక్తాని, మహేశ్వరుడు కాదు, కైలాసంలో ఉన్న శివుడు కాదు, కైలాస శివుడికి కూడా మూలమైనటువంటి సదాశివ ఉక్తాని చెప్పినటువంటి 125,000 శ్లోక యోగాలలో ప్రధానమైనటువంటిది నాదానుసంధాన యోగం. నాభి నుంచి ప్రారంభమై అంటే మూలాధారం నుంచి ప్రారంభమై సహస్రారమును దాటి ద్వాదశాంత స్థానంలో చంద్రకళాస్థానం దాకా వెళ్ళేటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని యోగించే దిశగా ఏది బోధించాడో దానిని కపిలుడు సాంఖ్యంగా బోధించాడు. దానికి సాంఖ్యము అని పేరు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన వాడు దత్తాత్రేయుడు. నిన్న చెప్పుకున్నాం, నిన్నటి వేళ దత్తాత్రేయుడు కాలాగ్ని సమరుడై వచ్చాడని, మళ్ళీ తదియనాటికల్లా యోగిరాజవరదుడుగా వస్తాడని నిన్న విచారణ చేశాం. అయితే ఈ దత్తావతారాలు రామకృష్ణాది అవతారాల వలె కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చి వెళ్లేవి కాదు. ఇది నిరంతరమైనటువంటి ఒక అవతార ప్రవాహం. ఇది ఈ అవతార ప్రవాహంలో ఒక గురువు, ఒక దత్తాత్రేయుడు ఒక రూపం గనక ఎత్తి వచ్చినట్లయితే తన శక్తులు 24 చోట్ల నిక్షిప్తం చేస్తాడు. ఈ 24 మంది ఆంధ్రదేశంలో 3600 మంది యోగులకి ఆ శక్తినిస్తాడు. ఈ 3600 మంది అఖండ భారతావనిలో 36000 మంది యోగులకి పరమేశ్వరుడి యొక్క శక్తిని పంచిపెట్టి ఈ భూమండలాన్ని, భారతీ భూమండలాన్ని చక్కగా నిలబెట్టి అధ్యాత్మ భూమికలో నిలకడ చెందిస్తాడు. అందుకే స్వామి గాని తదితరమైన అవతారమూర్తులు గాని గురుస్వరూపాలు గాని రామకృష్ణ పరమహంస గాని అరవిందుల వారు గాని భగవాన్ రమణ మహర్షి గాని ఒక్క మాట చెప్పారు, ప్రపంచం మొత్తానికి గరిమనాభి భారతదేశం. ఎందుకనంటే ఇక్కడ నుంచి అధ్యాత్మ తరంగాలు వెళతాయి. ఇది యోగ భూమిక, మిగతా భూమి భోగభూమికలన్నీ కూడా యోగ భూమిక వైపు ఏదో ఒక రోజున రావాలి. మనం కూడా భోగభూమికలో ఉన్నవాళ్ళమే. 20 నాటి 20 వయస్సులో మనకున్న ఆలోచనలు వేరు, ప్రపంచం పట్ల మనకున్న అపేక్షలు వేరు, మనకున్న లాలసలు వేరు. ఈ పరిణామం జరిగినప్పుడు, పరిపాకం చెందినప్పుడు వయస్సు చేత, అనుభవం చేత, ప్రాప్తి చేత, ప్రారంభం చేత, పరమేశ్వరుడి యొక్క దయచేత, పరమేశ్వర స్వరూపం యొక్క సాంగత్యం చేత అవి ఏవీ కాదు, అసలు వస్తువేది అని పట్టుకునే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కపిలుడు ఆద్యుడైనాడు, తర్వాత దత్తాత్రేయుడు వచ్చాడు, తర్వాత యజ్ఞుడు అని ఒకడు వచ్చాడు. ఆయన కూడా విష్ణువు యొక్క అవతారమే. అంటే పాలన చేశాడు యజ్ఞుడు. అర్జుడు అంటే తెలియని వాడు అని, యజ్ఞుడు అంటే తెలిసిన దానితో కూడి ఉన్నవాడు అని. ఆ తెలియబడింది ఏది అంటే వేదం, తెలుసుకోవలసింది ఏది అంటే వేదం. ఆ వేదమే వేద స్వరూపంగా యజ్ఞుడుగా వచ్చాడు, అదొక అవతారం. తర్వాత ఋషభుడు అని ఇంకొక అవతారం వచ్చింది, ఇది 8వ అవతారం. ఈ ఋషభుడు యోగులకి ధర్మం బోధించాడు. యోగులకి ధర్మం తెలియదా? ధర్మం తెలియకుండానే వాళ్ళు యోగులైనారంటే, యోగులకు ధర్మం తెలిసినా యోగ ధర్మాన్ని గనక ప్రపంచానికి పంచిపెట్టకపోతే వాడు యోగి కాదు. ఎందుకోసం యోగి అయినాడు? ఏ ఒక్కరు 4 సిద్ధులు సంపాదించి నే యోగిని అనుకుంటే సరిపోయిందా? కాదే. నీవు దేని వలన ఈ యోగాన్ని పొందావో ఆ మార్గాన్ని, ఉపాయనాన్ని, ఆ విద్యని ప్రపంచానికి అప్పజెప్పాలి. యోగి బాధ్యత అది. మన రోగం తీయటం, మన రుణాలు తీర్చడం, మనకి అకాల మరణాలు లేకుండా చేయటం, దీనికోసం ఈ యోగులు రారు. అట్లా అనుకున్నవాడు వాడు నిజానికి యోగి కాదు. మృత్యుంజయ భావన ఎవరికి ఉన్నదో వాడు యోగి అయినాడు. ఎవడు నిత్య తత్వానుసంధానమూర్తి అయి ఉన్నాడు వాడు యోగి అయి ఉన్నాడు. ఎవడి ప్రపంచంలో ప్రాపంచిక కార్యకలాపాలు అన్నీ ఈ దేహంతో చేస్తున్నా ఏదీ అంటకుండా, దేనిని అంటించుకోకుండా ఉన్నాడో వాడు యోగి అయినాడు. కాబట్టి యుగధర్మాన్ని పాలించేటువంటి వాడు యోగధర్మాన్ని కూడా పాలించాలి అని బోధించడానికి విష్ణువు అలా వచ్చాడు. తర్వాత పృథువు అని ఒక రాజుగా వచ్చాడు. వేణుడు అనేటువంటి ఒక రాజు ఒక దుష్ట పరిపాలన చేస్తున్నటువంటి వేళ ఆ వేణుణ్ణి సంహారం చేస్తే, నిజమేనయా మంచి పని చేశావు, ఉన్నవాడిని పోగొట్టావు, మరి మమ్మల్ని ఎవరు ఏలుతారు అన్నాడు. పరమేశ్వరుడు యొక్క దయ చూడండి, మిమ్మల్ని నేను ఏలుతానన్నాడు. ఎందుకు ఏలవలసి వచ్చిందంటే వేణుడి యొక్క దుష్ట పరిపాలన వలన ప్రజలు ఇబ్బంది పడ్డారు, నరక యాతనకు గురైనారు. మళ్ళీ కడుపు నిండాలి, మనసు పండాలి, గుండె నిండాలి, అప్పుడే అధ్యాత్మలోకి వస్తాడు. అందుకే వివేకానంద స్వామి చెప్పాడు, హాయిగా మంచి వేదాంత విషయాలు, మంచి బోధ చేయాలంటే ఆకలున్న వాళ్ళ దగ్గర ఎప్పుడు ఈ విషయాలు మాట్లాడద్దు అన్నాడు. వాడిలో నుంచి దానవుడు విజృంభిస్తాడు. అన్నీ ఉన్నవాడికి, స్థిమితంగా ఉన్నవాడికి, పెద్ద లోటేమీ లేనివాడికి వాడి దగ్గరికి వెళ్ళి వేదాంత బోధ చేయమన్నాడు. అలాగే అది చేయటానికి ఆ పృథువు మార్గం చూపించాడు. గనక ఆయన ఎట్లా వచ్చాడంటే గోరూపంలో వచ్చాడు. గోరూపంలో వచ్చి సముద్ర మధ్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఔషధులు, భూమిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఔషధులన్నీ కూడా తీసుకొని వచ్చాడు. ఇవాళ స్వామి అంటారు, అలోపతి ట్రై చేశాను, హోమియోపతి ట్రై చేశాను, న్యాచురోపతి ట్రై చేశాను, స్వామి ఏం తగ్గలేదు, ఏం గుణం కనిపించలేంటే ఉమాపతిని మర్చిపోయినావు బంగారు అన్నారు. అది ఆ ఉమాపతే ఈ అన్ని పతులకి మూలం. కాబట్టి ఆ ఉమాపతి ఎవడు అంటే ఇడుగో ఈ పృథువు అనేటువంటి రాజు. ఆ తర్వాత మనకు తెలిసిన మత్స్యావతారం, ఆ మత్స్యావతారం తర్వాత కూర్మావతారం, దాని కథ మనకు తెలుసు. అక్కడి నుంచి పనిచేయమే, చిన్నప్పటి నుంచి మందర పర్వతం అటు ఇటు కదలకుండా తన వీపు మీద నిలబెట్టి దాని ఆ క్షీరసాగర మథనంలో తన కార్యక్రమాన్ని తాను నిర్వర్తించాడు. అయితే దీని తర్వాత మరొక అవతారం వచ్చింది. ఔషధులు బయటకు తెచ్చాడుగా మత్స్య రూపంలో, అవన్నీ ఏమైపోవాలి, ఎవరికి తెలియాలి అంటే మళ్ళీ పాపం తానే ధన్వంతరి రూపంలో వచ్చి వైద్యాన్ని ఆయుర్వేదాన్ని మనకిచ్చాడు. ఆయుష్ ఎలా నిలబెట్టుకోవాలో, నిలబడిన ఆయుష్తో ఎలా జీవించాలో, జీవిస్తున్న జీవితంతో సర్వానందమయమైన జీవితాన్ని సమాజహితంగా ఎలా చేయాలో చెప్పిన వాడు ధన్వంతరి గనక ఆయన. ఆ తర్వాత వచ్చిన వాడు మోహిని, మోహిని అవతారం తెలుసు. అలాగే వచ్చిన నారసింహావతారం, ఆ నారసింహావతారం కూడా చాలా విచిత్రమైన అవతారం. ప్రహ్లాదుడేమో హరి ఉన్నాడు 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 అంటూ జీవితం గడిపితే, హిరణ్యకశిపుడేమో ఉన్నాడా ఉంటే చూపించమనేదాకా తెచ్చాడు. సరే తీరా సమయం వచ్చింది, రాత్రి కాదు పగలి పగలు కాదు, ఇల్లు కాదు బయట కాదు, ఆ దేహలి ఆ గడప మీద కూర్చున్నాడు. వాణ్ణి పిలిచాడు, ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు, కలుష రక్తాన్నంతా తాగాడు, హిరణ్యకశిపుడు యొక్క కర్మమాలలు పేగులన్నీ కంఠమాలగా చేసుకున్నాడు. వాడికి యోగ నరసింహమూర్తిగా యోగం ఇచ్చాడు. ఇదేం విచిత్రం, నువ్వు లేవు అన్న వాడికి ఒళ్ళో పడుకోబెట్టుకుని యోగం ఇచ్చాడు, నువ్వు ఉన్నావు ఉన్నావు నువ్వు తప్పింకెవడూ లేడన్న ప్రహ్లాదుడు మాత్రం వాడికి భోగం ఇచ్చాడు, నువ్వు రాజ్యం వెలుకోరా అన్నాడు. ఇంత చేసి ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటే ఆనందం కలిగింది వాడికి పద్యాలు పాటల్లో ప్రహ్లాదుడికి. తీరా నరసింహ స్వరూపంగా స్వామి రాగానే స్తంభం చాటుకెళ్ళి దాక్కున్నాడు. తర్వాత వస్తుంది మనకి, ఎలా దాక్కున్నట్టంటే భయం వేసింది అన్నాడు. పరమేశ్వరుణ్ణి మనం పై పైన చూడటం ఆనందమే, స్వామి యొక్క అసలు రూపాన్ని స్వరూపాన్ని గనక అనుభవించే యోగం ఎప్పుడైనా కలిగితే అది ఆనందమిస్తుందా భయం కలుగుతుందా అంటే ఆనందం ఇవ్వదు, భయం ఇస్తుంది. ఆ భయం ఎందుకు వేస్తుందంటే ఆ రూపాన్ని దర్శించే శక్తి మన దగ్గర లేదు గనక, దానికి తగిన మానసికమైన శిక్షణ మన దగ్గర లేదు గనక. కనుకనే విశ్వనాథ వారు కల్పవృక్షంలో పద్యం గుర్తొస్తుంది, ఈ రామాయణం ఇట్లు పూర్తి చేసి తిని ధ్యానించదం కదా, ఇట్లా రాశాను ధ్యానించాను ఈ రామాయణం అలా చెప్పాను ఇలా ఆనందిస్తున్నాను, అయ్యా రామాయణం రాసేశాను అయిపోయేదాకా నా దగ్గర ఉండమన్నాను కానీ అయిపోయినా ఇంకా ఉన్నావేమిటి భయం బయ్యడున్నన్నాడు. ఆ భయం కలగటం జీవలక్షణం, భయం లేకపోతే మానవుడు జీవించలేడు. భయం వల్ల భక్తి వల్ల భగవల్లో భగవల్లో భగవంతుని గురించి మనం అనుకోవాలి. ఆయన తర్వాత వచ్చినటువంటిది పరశురామ అవతారం. పరశురామ అవతారం తర్వాత వచ్చిన 17వ అవతారమే వ్యాసుల వారు. ఈయన కృష్ణద్వైపాయనుడని కృష్ణనామంతో ఉన్నాడని మనం చెప్పుకున్నాం, మనకు తెలుసు. తర్వాత రాముడు వచ్చాడు, తర్వాత కృష్ణుడు వచ్చాడు, తర్వాత కృష్ణుడితో పాటు బలరాముడు వచ్చాడు, కాబట్టి ఆ రెండింటికి ఒక నంబరే ఇస్తారు. ఆ తర్వాత బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు అంటే శాక్యముని అయినటువంటి వాడు కాదు, ఇవాళ చెప్పేటువంటి బుద్ధిజంలోకి సంబంధించిన బుద్ధుడు కాడు. ఈ బుద్ధుడు ప్రబుద్ధమానమైనటువంటి వాడు. తర్వాత 21 అవతారాలు పూర్ణమైతే 21 అవతారాలు అన్నీ కూడా అంశావతారాలుగా అర్చావతారాలుగా కళావతారాలుగా ఆవేశావతారాలుగా అనుప్రవేశ అవతారాలుగా ప్రసవావతారాలుగా ప్రభావావతారాలుగా వచ్చినాయి. దీనిలో రెండే రెండు పూర్ణావతారాలు, అది రాముడు త్రేతాయుగాన్ని ప్రభావితం చేసినవాడు. అదే ప్రభావాన్ని మళ్ళీ ద్వాపర దాకా కొనసాగిస్తూ కృష్ణ చైతన్యంగా వచ్చాడు గనక రామకృష్ణ అవతారాలు రెండింటినీ కూడా మనం పరిపూర్ణ అవతారాలుగా మనం చెప్పుకుంటాం. కనుకనే ఈ రామ అవతారం తర్వాత వచ్చినటువంటి శ్రీకృష్ణుడి యొక్క కథ చెప్పండి అని నైమిషారణ్యంలో సూతుణ్ణి మన వాళ్ళంతా కూడా ఇవాళ అడిగారు. ఆ దేవకీ వసుదేవులకు పుట్టిన కృష్ణుడు గురించి చెప్పని ఎంత జాగ్రత్తగా అడిగారో చూడండి. దేవకీదేవులకు పుట్టనటువంటి ఇంకో కృష్ణుడు ఉన్నాడు అంటే ఏమో కృష్ణోర్నామకంగా కొన్ని వందల మంది ఉండొచ్చు. స్వామి ఒక చెప్పారు, మొట్టమొదటి విద్వన్ మహాసభ జరిగినప్పుడు పుట్టపర్తిలో కోనసీమ నుంచి వేద పండితులు వచ్చి ఆ రోజు సాయంకాలం ప్రవచనం చేస్తున్నారు. ప్రవచనం చేస్తూ చేస్తుంటే ఒక ఆయన సమయం ఆయనకు టర్న్ వచ్చింది. ఆయన మైక్ దగ్గరికి వెళ్ళి ఎవడో నాబోటి వాడు అంటే ఆయన గురించి నాబోటి వాడు విష్ణులోకం దాకా వెళ్ళాడు. వెళితే ఆ రోజున విష్ణులోకం ఎంత కూడా చీకటి పడిపోయినట్లయింది. ఎందుకు అంటే విష్ణువుకో ధనుస్సు ఉంది చేతిలో, ఆ ధనుస్సుని అక్కడ ఒక ఎలుక కొరికింది. ఆ అందువల్ల అంతా చీకటి పడిపోయిందని ఆయన ఏదో చెబుతుంటే స్వామి నెమ్మదిగా ఆ మైకు దాకా వెళ్ళారు. వెళ్ళి చెవిలో ఏదో చెప్పి ఏమి తెలియనట్టుగా వచ్చి కూర్చున్నారు. మహాప్రభు అంటూ కాళ్ళ మీద పడ్డాడు. ఏం చెప్పొచ్చారా అంటే, నువ్వు చెప్పే మహావిష్ణువు కథ కాదిది, విష్ణోర్నామకమైనటువంటి ఒక దేవత యొక్క కథ అది. అందరూ అసలు విష్ణువుకి కూడా ఓ విల్లుందని, ఆ ఎటువంటి బలహీనమైన విల్లంటే ఎలుక గొరికైతే తెగిపోయే విల్లని, పైగా ఎవరూ వెళ్ళలేని బొందితో కైలాసము విష్ణులోకము వెళ్ళినట్టుగా ఎలుక వెళుతుందా అని తర్వాత ప్రశ్నించారు. కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి, అడిగేటప్పుడు కూడా జాగ్రత్తగా అడగాలి. గనక సూతుణ్ణి వాళ్ళు ఏమడిగారంటే, దేవకీ వసుదేవులకు పుట్టిన శ్రీకృష్ణుడి యొక్క కథ చెప్పండి అని అడిగారు. అప్పుడే కథ కరెక్ట్గా వస్తుంది. సముడై ఎవ్వడు ముక్త కర్మ చయుడై సన్యాసి అయి ఒంటి భోవ మహాభీతి ఓహో కుమార అంశున్ వ్యాసుడు చిరంగ వృక్షం బులున్ తన్మయత్తం ప్రతిధ్వనులు సకంజేసె మున్ను అట్టి భూతమయం మొక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణి ధీమణి. వ్యాసుడు శుకుడు తల్లిదండ్రులు తండ్రి కొడుకులని చెప్పుకున్నాం కదా. భాగవతంలో భాగవత తత్వ నవనీతానికి వెళ్ళేటప్పుడు మనస్సుకి అతీతమైన విచారణ చేయాలి. మనస్సుకి అతీతమైన విచారణ ఎలా చేయాలంటే, మనస్సును పక్కన పెట్టి విచారణ చేయాలి అని, లేదా చేయగలిగితే శుద్ధ మనస్సుతో చేయాలి అని. శుకుడు ఓ ప్రయాణం చేస్తున్నాడు. ఒంటి మీద నూలు పోగు లేదు, ఆయనకు అసలు ఏం తెలియదు, అవధూతగా వెళ్తున్నాడు. పక్కన ఒక కొలనులో ఆడవాళ్ళంతా కూడా స్నానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈయనను చూసి ఏమీ సిగ్గుపడలే. వాళ్ళు స్నానం చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. ఈయన దారిని ఈయన పోయినాడు. ఏమిటి మా శుకుడు ఇలా వెళ్ళిపోతున్నాడు అని తండ్రి అయినటువంటి వ్యాసుడు హా శుకా శుకా అంటూ అరుస్తూ వెనక వెళుతున్నట్ట. ఎప్పుడైతే శుకుడు అట్లా దాటి వెళ్ళి వ్యాసుల వారు వచ్చారో, ఆడవాళ్ళంతా కూడా చీరలు కప్పుకొని తమ మానాన్ని తాము చక్కగా మర్యాదపూర్వకంగా కాచుకున్నారట. ఎందుకని వ్యాసుల వారు అనుకున్నాడు, ఆ శుకుడు వెళితే వీళ్ళకేం కలగలేదే, నేను వెళ్ళగానే వీళ్ళంతా ఎందుకు ఒళ్ళు దాచుకున్నారు అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. కారణం ఏమిటంటే, శుకుడు అవధూత, వ్యాసుడు అవధూత కాదు. అవధూత స్థాయికి వెళ్ళిన వాడికి స్త్రీ లేదు, పురుషుడు లేడు, బాలుడు లేడు, వృద్ధుడు లేడు, పామరుడు లేడు, పండితుడు లేడు, అసలు పరమాత్మ లేడు, ప్రకృతి లేదు. ఉన్నదంతా ఒక్కటే సర్వం కల్విదం బ్రహ్మ. చుక్కలన్నీ బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, స్వామి చెప్పకుండా వదిలిపెట్టారా? కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమనే ఒక పదార్థంగా ఉన్నదని, ఆ పదార్థాన్ని గనక యథార్థం వైపు తీసుకువెళ్ళి సత్పదార్థంగా సద్విద్యగా ఆత్మని గనక ఎరిగినట్లయితే ఆ పూర్ణమైనటువంటి స్థాయికి వెళతాడు గనక అటువంటి బాదరాయణుడు అనేటువంటి వాణ్ణి గురించి ముందు చెప్తున్నానయ్యా అన్నాడు. బాదరాయణుడు ఎవరు మధ్యలో అని కొత్తగా, ఇదేదో కొత్త పేరే అని. బాదరాయణుడన్నా వ్యాసుడన్నా ఒకటే. ఎందుకంటే మనకు మామిడి తోట ఉందనుకోండి, మనకి ఇల్లు కూడా మామిడి తోటలోనే ఉందనుకోండి, ఏమంటాం? మామిడి తోట సుబ్బారావు గారు అంటాం. అలాగే వ్యాసుల వారు ఒక ఆశ్రమంలో ఉన్నారు. ఆ ఆశ్రమం నిండా రేగు చెట్లు ఉన్నాయి. ఆ రేగు చెట్ల మధ్యలో ఈయన వ్యాసుడు ఉన్నాడు గనక ఆయన బాదరాయణుడు అయినాడు. అది బాదరాయణుడు తర్వాత ప్రగడలైనారు. 16 మంది ప్రగడలలో బాదరాయణ ప్రగడ ఒకడు. ప్రగడ అంటే ప్రజ్ఞని ఆధారం చేసుకుని జీవించేవాడు అని. ప్రజ్ఞలు రెండు, లోక ప్రజ్ఞ అంటే జీవ ప్రజ్ఞ, రెండవది దైవ ప్రజ్ఞ. కాబట్టి అటువంటి వ్యాసుడికి నేను నమస్కరిస్తున్నాను అంటూ చక్కగా ప్రారంభం చేశాడు. సరే, ఇంతలోకే ఇదంతా ఎక్కడ, వ్యాసుల వారు అక్కడ కూర్చున్నాడు, నారదుల వారు వచ్చారు, నువ్వు పని చేయి, ఎందుకు ఇంత చింతాక్రాంతుడు అయి ఉన్నావంటే, ఏమో 18 పురాణాలు రాశాను, చతుర్వేదాలన్నీ పరిష్కారం చేశాను, 18,000 విషయాలను అన్నింటినీ కూడా గహనం చేసుకున్నాను, కానీ నాకు మాత్రం చిత్తశాంతి లేదు, చిత్తశాంతి కలగాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఆ అడిగినప్పుడు నారదుడు ఏం చెప్తాడు, నువ్వు యజ్ఞం చేయి, యాగం చేయి అని చెప్పాడు. ఏం చెప్పాలో అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, హరినామస్తుతి కావ్యము
సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుగందు.
మానస సరోవరం హిమాలయాల దాకా వెళ్ళక్కర్లే, మన మనస్సుని గనక అటువంటి సరోవరంగా చేసుకోగలిగితే పరమహంస అక్కడ ఆడుతుంది, అక్కడ నిలకడ చెందుతుంది, అక్కడ ఊగుతుంది.
శ్రీహరినామాస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు.
శ్రీహరిని గురించి నువ్వు రెండు మాటలు రాయి, దానికి మనం నమస్కారం చేస్తాం. నువ్వు 1000 పేజీలు రాయి, దాంట్లో దేవుని గురించి ఒక్క మాట కూడా లేదు, మనం దాన్ని ముట్టుకోం అంతే కదా.
శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మదన దత్కాకోలగతాకృతి.
కాబట్టి నువ్వు ఏం చెప్పినా పరమేశ్వరుని గురించి చక్కగా విచారణ చేసేటువంటి రీతిలో నువ్వు భాగవతాన్ని చెప్పమన్నాడు. ఏ శ్రీకృష్ణ కథని, ఏ విష్ణునామాన్ని, ఏ దివ్యనామాన్ని విన్నట్లయితే సంసార బంధాలు తొలగిపోతాయో, ఏ దివ్యుడి యొక్క తలపు మన మనస్సున కలిగినట్లయితే తలపులన్నీ కూడా అణగిపోతాయో, ఏ పరమేశ్వరుడి యొక్క ఒక రసావిష్కృతమైనటువంటి ఒక భావన కలిగిందో, ఆ భావనలో నుంచి ఆత్మనిష్ట కలుగుతుందో, ఆ ఆత్మనిష్టని నువ్వు పెంపొందించుకోమని చెప్పి,
విను విను మీ సంసారం వను వన నిధిలో మునిగి కర్మవాంఛలచే వేదన పొందడు వానికి విష్ణుని గుణవర్ణము తల్పుము మునీంద్ర.
శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలన్నీ కూడా హాయిగా చెప్పవయ్యా. ఆ గుణగణాలన్నీ కనుక చెప్తూ ఉంటే వాడిని వింటూ వింటూ ఈ పాప తాప శాపమ వశత్తు ఏర్పడినటువంటి ఈ జన్మ వలన ఏర్పడిన కర్మ, ఈ కర్మలలో ఏర్పడినటువంటి అనుభవాలన్నీ కూడా నశించిపోతాయి కదా అని అంటూ నారదుడు వ్యాసమునీంద్రుడికి చెప్పి ఏం చేశాడంటే వీణ వాయించుకుంటూ వెళ్ళిపోయాడు అన్నాడు. వీణ వాయించుకుంటూ వెళ్ళాడు అని ఎందుకు చెప్పాడు అని? మామూలు అలా వెళ్ళాడు అని చెప్పచ్చుగా, పోతనామాచ్చు. వీణ వాయించుకుంటూ ఎందుకు వెళ్ళాడంటే, మనకి సంగీత పరికరాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరు వీణ వాయించగలరో సుస్వరంగా సస్వరంగా నిస్తంద్ర మంద్రంగా పరమ ఉత్కృష్టంగా తంత్రీనాద రమ్యాకృతిగా ఎవరు వాయించగలరో వాళ్ళకి ముక్తి తజ్యము. అలా వాయించగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఒక్కడుండేవాడు, వాడి పేరు యాజ్ఞవల్క్యుడు. కాబట్టి యాజ్ఞవల్క స్థాయికి వెళ్ళాలంటే ఫ్లూటు వాయిస్తే కృష్ణుడు కనపడతాడు, ముక్తి కాదుగా. మన ముక్తి కృష్ణుడు కనపడితేనే ముక్తి కాదు, మనల్ని మనం చూసుకునేదే ముక్తి. కృష్ణుణ్ణి చూడటం దర్శనం, ఇంకో దర్శనం చేయటం, ఆ దర్శనాలు చూపులు దాటి మనల్ని మనం చూసుకోవటమే పూర్ణమైనటువంటి ముక్తి. కాబట్టి ఆ ముక్త స్థాయికి వెళ్ళేట్లుగా హాయిగా విష్ణు కథాగానం చేయమన్నాడు. అనగానే అదృశ్యా మార్గంలో వెళ్ళాడు. వ్యాసుడు కూడా తన మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఎట్లాగైతే పోతనామాచ్యుడు భక్తియుతంగా ఉన్నాడో వ్యాసుడు కూడా అలాగే కూర్చొని ఉన్నాడు. కూర్చొని అప్పుడు ఆయన కనిపించింది, ఏం రాయాలి, అసలు ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఈ కృష్ణుడి సంగతి ఏమిటి, ఇవన్నీ విచారణ చేయవలసి వచ్చింది. చేయవలసి వస్తే నిన్న చెప్పుకున్నాం రామాయణం అంతా కూడా ఒక శోకంలో నుంచి పుట్టింది అని. అలాగే కలియుగం మహాభారత సంగ్రామ వేళ జరిగినటువంటి భగవద్గీత వ్యాఖ్యానం అయిపోయిన తర్వాత కలి ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడంటే మహాభారత సంగ్రామ రంగం అంతా వాడు ఆక్యుపై అయి ఉన్నాడు, ఆవరించున్నాడు. కనుక యుద్ధం అయిపోగానే అర్జునుడిని రథం దిగమన్నాడు. అర్జునుడు ఇంకా జీవుడు, వాడికి జీవలక్షణాలు ఉన్నాయి. మనం కూడా అంటాం ఇది అచ్చొచ్చిన ఇల్లు ఇక్కడే ఉంటాము అని, అచ్చొచ్చేది లేదు బుచ్చొచ్చేది లేదు, అక్కడ ఉన్నంత వరకు బాగున్నాం అంతే. ఏ ఇంతకంటే బాగా ఉండే ఇల్లు దొరకదా అనుకోవాలి, అట్లా అనుకుంటేనే మానవుడికి ఆనందం, లేకపోతే దానికి బంధం అయిపోతుంది మనస్సు గనక. ఇక్కడ కూడా అర్జునుడు అన్నాడు, యుద్ధం అంతా అయిపోయింది, నేను విజయుడిగా వస్తున్నాను, ఈ రథం నాకు చాలా బాగుంది, ఇంతవరకు రథం ఇంత అందంగా ఉందని చూడలేదు, ఎందుకంటే నా చూపంతా ముందున్నటువంటి సైన్యం మీద, శత్రవ సైన్యం మీద ఉంది, వెనకాల చూడటానిక నువ్వుండనే ఉన్నావు, నిన్ను చూసి నీ వెనక చూడటానికి లేదు, కనుక నేను ఏ రథాన్ని వాడుకున్నానో దాని మీద కాసేపు ఉండని అన్నాడు. ఒక్క క్షణం ఉన్నావా, ప్రమాదం, దిగమన్నాడు. ఈయన దిగాడో లేదో ఆ రథం భస్మం అయిపోయింది. ఎందుకైంది అంటే, కొన్ని వేల లక్షల కోట్ల అస్త్రశస్త్రాలన్నీ కూడా నరదృష్టి అంత, శాస్త్రవ దృష్టి అంత, ఆ యుద్ధంలో పాండవ మధ్యముడైనటువంటి యోగీశ్వర కృష్ణుడితో కూడి ఉన్నటువంటి ఆ ఒక్క రథం మీద నిలబడి ఉన్నది. అందరి చూపులు దాని మీద ఉన్నాయి. కనుక నరదృష్టి సోకింది, నారాయణ దృష్టి కాపాడింది. అప్పటి వరకు నారాయణుడు ఉన్నాడు గనక రథం కలలే. నారాయణుడు దిగాడో లేదో వీటన్నింటి యొక్క ప్రభావం చేత అర్జున రథం కూలిపోయింది. ఆ కూలిపోయిన తర్వాత మరి యుద్ధం అయిపోయింది. భాగవతం కూడా అవమాన భూమికలో నుంచి ప్రారంభించాడు. ఎందుకని అవమాన భూమికలో ప్రారంభించాడు? మానము దేహాభిమానం గనక వదిలిపెట్టకపోతే దైవాభిమానం పెరగదు. దైవానికి కూడా ఓ దేహం ఉంటుంది. స్వామి అనేక సార్లు హెచ్చరిక చేశారు. దురదృష్టవశాత్తు ఓ విషయం ఏంటంటే, స్వామి తన 60వ సంవత్సరం వరకు పూర్ణాద్వైత అచల అమృత బోధ చేశారు. 60వ సంవత్సరం తర్వాత, అంటే 60 వరకు వచ్చిన సనాతన సారథులు ఎక్కడైనా దొరికితే చూడండి, అంత ఆత్మబోధై ప్రత్యేకం ఇంకొక విషయమే చెప్పలే. 60వ ఏట ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు స్వామి. నెమ్మదిగా ఏం చేశారంటే, మధ్య మధ్యలో చిన్న కథలు చెప్పడం మొదలుపెట్టారు. కథలు ఎందుకు చెప్పారు? జనరంజకం కోసం కాదు, తాను చెప్పినటువంటి విషయాన్ని సబ్స్టాన్షియేట్ చేయటానికి, దానికి ఇంకా సపోర్ట్ ఇవ్వటానికి ఈ కథలో ఇలా జరిగింది, ఇవాళ నేను చెప్తున్న ఉపన్యాసానికి దీనికి లింక్ ఉన్నది అన్నాం. మనం ఏం చేశామంటే, చిన్న కథల పుస్తకాలు కొనుక్కున్నాం, అధ్యాత్మని వదిలిపెట్టేశాం. కాబట్టి ఆయన అధ్యాత్మ చెప్పద్దు, అక్కరలేదు అనుకున్న వేళకి మనకు దక్కకుండా పోయింది. కథని పట్టుకున్నాం, అసలు విషయాన్ని వదిలిపెట్టాం. అలా జరగకుండా అవమానంలో నుంచి భాగవతాన్ని, అంటే దేహాభిమానాన్ని అప్పటికే వదిలిపెట్టినటువంటి తన శుకుడే వ్యాసుల వారికి కొడుకే గురువు అయినాడు. ఆ గురువు ఎట్లా అయినాడంటే, ఈషణత్రయాలు అని ఉన్నాయి. అవేమిటంటే, బంధనాలు మూడున్నాయి. పశు పత్ని సుతాలయ, పశువు పత్ని అంటే పత్నికి పతి, పతికి పత్ని, సుత ఆలయ ఇల్లు, కొడుకులు భార్య, ఇదిగో ఈ ప్రపంచం. కాబట్టి ఈ పశుపత్ని సుతాలయ, అలాగే పశువు కూడా ఒక పెద్ద బంధన. మనం అనుకుంటాం ఎప్పుడోసారి మంచి ఆవును చూసినప్పుడు, జీవితంలో ఎప్పుడైనా ఒక ఆవును పెంచుకోవాలి అనుకుంటాం, అమ్మా ఇక మొదలవుతుంది యాతన. పెంచడం అంత ఈజీ కాదు, అది చాలా కష్టం. దానికంటే ఓ 1 లీటర్ పాలు కొనుక్కొని ఆవు పాలు రోజు శివుడికి అభిషేకం చేయటం మంచిది. కనుక ఈ బంధనాలు దాటమని చెప్పటానికి స్వామి చెప్పారు. ఈ భాగవతం అంతా అయ్యేదాకా మాట గుర్తుపెట్టుకోవాలి. భక్తి, భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. ఇది భాగవతం. ఇందులో ఇవన్నీ పడుగుపేకగా, కాస్త సైమల్టేనియస్గా, ఆల్టర్నేట్గా, అటు ఇటుగా అన్ని విషయాలు వస్తూ ఉంటాయి. గనక ఎవరికి అవమానం జరిగింది, అసలు ఏం జరిగింది? మహాభారతంలో దుర్యోధనుడి యొక్క తొడలు విరక్కొట్టేశాడు దుశ్శాసనుడు. వాడి ప్రతిజ్ఞ వాడు తీర్చుకున్నాడు. వాడు మడుగులో నుంచి బయటకు రప్పించి మరీ యుద్ధం చేసి వాణ్ణి కొడితే వాడి నేల మీద ఊరువులు తెగిపోయి పడిపోయి ఉన్నాడు, నడవలేడు వాడు ఇంకా. సరే, అదొక విషాదం. అధికారాంతమునందు చూడవలే కదా అయ్య సౌభాగ్యములని. అధికారం ఉన్నప్పుడంతా మెరుపు గ్లో ఉంటుంది, అధికారం పోగానే ఏమీ ఉండదు. మరి ఏముంటుందో మనకు తెలియదు. నిన్న మొన్నటిదాకా ప్రైమ్ మినిస్టర్ పోస్టులో కూర్చున్నవాడు మనకంటే కూడా, వాడికి 70 ఏళ్ళు ఉండవు, 80 ఏళ్ళు ఉండనివ్వండి, మనకంటే మెరిసిపోతుంటాడు. పదవి పోయిన మరుక్షణం వాడు సహజ కళతో బయటకు వస్తాడు. అలాగే ఇక్కడ కూడా దుర్యోధనుడి స్థితి అట్లాగే ఉంటే ఆవేశం కలిగింది ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామకి. కలిగి వీడి సభలో మేము ఉన్నాం కదా, వీడి ఉప్పు తిన్నాం కదా, వీడి అన్నం తిన్నాం కదా, వీడికి ఆనందం ఎలా కలిగించాలి అని వాడికి అనిపించింది. కౌరవులంతా పోయారు, ఇంకెవరూ మిగల్లేదు, దుర్యోధనుడు ఒకడు. చివరికి పాండవులనా జయించలేరు, ఎందుకంటే కౌరవులే నశించారు. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నంత వరకు పాండవులకి క్షితి లేదు, ఇది వాళ్ళకి అర్థమైపోయింది. అశ్వత్థామకు కూడా. కాబట్టి అశ్వత్థామ ఏమనుకున్నాడంటే, నిద్రపోతున్నటువంటి ఉప పాండవ సంహారం చేసినట్లయితే పాండవ వంశాన్నే గనక నాశనం చేస్తే ఈ పాండవులు ఏదో 4 రోజులు రాజ్యం చేసుకొని పోతారు, తర్వాత కౌరవులు లేరు పాండవులు లేరు అంతా కాలగమనంలో కలిసిపోతుందని ఒక విపరీత బుద్ధి కలిగి వెళ్ళాడు, పడుకున్న వాళ్ళని చంపాడు. అది కథ.